ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇక్కడ అప్పలరాజు గారి పేరు మీద హై స్కూల్ భవనం కూడా నిర్మించుతానండి. ఈ ప్రాంగణంలో, సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా దేని విశాలంగా ఉన్నా, మనస్సు విశాలంగా ఉన్నా నేను బాగా ఇష్టపడతాను. బడి గుడి, ఈ బడి గుడి మనం మర్చిపోకూడదు. బడికి ఎంత శ్రద్ధగా వస్తామో, మనం ఏదైనా అవకాశం ఉన్నప్పుడు గుడికి కూడా వెళ్తే మంచిది. బడి వల్ల చదువు వస్తే గుడి వల్ల సంస్కారం వస్తుంది. ఒక ఉపనిషత్తులో ఒక మాట ఉంది, ఇతరులను ఎవరైనా మనం అవమానం చేస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ కాలం జీవిస్తారు, మనం వాళ్ళకంటే తొందరగా చనిపోతాం. మనం ఎవరినైనా అవమానంగా మాట్లాడామనుకోండి, వాళ్ళ సంసారం బాగాలేదనో, లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఏదో మొత్తం మీద ఎదుట మనిషిని మనం అవమానంగా మాట్లాడామనుకోండి, ఇది ఉపనిషత్తులో వాక్యం. మనం ఎవరైతే అవమానం చేశామో వాళ్ళు మనకంటే ఎక్కువ కాలం జీవిస్తారు, మనమే తొందరగా చనిపోతాం. అంతే కదా, ఎదుట మనిషిని తొందరగా మనం అవమానంగా మాట్లాడకూడదు. ఇవాళ పరిస్థితులు ఒకళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు, మరొకళ్ళకి ప్రతికూలంగా ఉండొచ్చు. టాక్ శబ్దం అవమానంగా ఉండకూడదు. అంతే కదా, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం రాదు. కొంతమంది ఎంతో చదువుతారు, మాటలో సభ్యత ఉండదు, మనసులో మంచి ఉండదు, సంస్కారం ఉండదు. ప్రవర్తనలో సభ్యత ఉండదు, మాటలో సంస్కారం ఉండదు, అవివేకవంతమైన ప్రవర్తన ఉండదు. చదువు ఉంటుంది మామూలుగా, చదువు వేరు, సంస్కారం వేరు. అంటే మనకి చదువు ఉంటే సరిపోదు, దాంతోపాటు సభ్యత ఉండాలి, సంస్కారం ఉండాలి. బడిలో మేస్టారు చదువు చెప్తారు, గుళ్ళో విగ్రహం ఉంటుంది. అంటే గుళ్ళకి వెళ్ళి మీ ఇష్టదేవతను అక్కడ ఆరాధిస్తే, నమస్కారం పెట్టుకుంటే, ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించుకుంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుందని చెప్తారు. విగ్రహం వల్ల కూడా నిగ్రహం వస్తుందని, విగ్రహం వల్ల అంతఃకరణ శుద్ధి వస్తుందని, బళ్ళు చదువు మేస్తారు ఎలా చెప్తారు, ఆ విగ్రహం పట్ల గౌరవం ఉండటం వల్ల, విగ్రహంలో మీరు ఈశ్వరుని దర్శించటం వల్ల, నాస్తికుడికి అది విగ్రహం కానీ ఆ విగ్రహం ద్వారా భక్తుడికి దేవుడి జ్ఞాపకం వస్తాడు. అంటే విగ్రహం ద్వారా మీరు ఎప్పుడైతే ఈశ్వరుని చూస్తున్నారో దానివల్ల మీకు అంతఃకరణ శుద్ధి వస్తుందని, మనస్సు నిర్మలం అవుతుందని, మనస్సు ప్రశాంతం అవుతుందని అని పెద్దలు చెప్తారు. అంటే బయట అంత ముఖ్యం, మనకి గుడి కూడా అంతే ముఖ్యం. పూర్వం చెప్పుకునేవారు శివాలయం కానీ విష్ణువాలయం కానీ లేని గ్రామంలో కొంతమంది భోజనం కూడా చేసేవారు కదా. ఏదైనా గ్రామం వెళ్ళారనుకోండి, ఈ ఊళ్ళో శివాలయం లేదు, విష్ణువాలయం లేదు, దేవి ఏదో అసలు ఏ రకమైన ఆలయం లేదంటే ఆ గ్రామంలో భోజనం కూడా చేసేవారు కదా పూర్వ రోజుల్లో. అంటే వాళ్ళ యొక్క ఈశ్వరుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, అభిమానం అలా ఉండేది. మనకు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అన్ని అనేక పాఠాలు నేర్పుతూ ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకోవాలి. ఏమిటి ఇది ఎలా జరిగిందని మనం కంగారు పడకూడదు. ఆ సంఘటన గురించి మనం పాఠం నేర్చుకోవాలి. మనకి సన్మానాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, గౌరవాలు వస్తూ ఉంటాయి, అగౌరవాలు వస్తూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. వీటిలన్నిటి మధ్య సమాన బుద్ధిని మనం, సమాన బుద్ధిని పెంచుకోవటం, మన మెదడుని బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి. అందుకే వస్తాయి ఇవన్నీ. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి లాభం నష్టం వస్తుంది, గౌరవం అగౌరవం ఇవన్నీ వస్తూ ఉంటాయి, మానం అవమానం ఇవన్నీ వస్తూ ఉంటాయి జీవితంలో. వీటి వల్ల ఏమిటంటే సమాన బుద్ధిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ సమాన బుద్ధిని ప్రాక్టీస్ చేయడానికి జీవితం అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే బడిలో నేర్చుకున్న దానికంటే మనం జీవితంలోంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఎంతకాలం అయితే నేను జీవించుంటానో, ఎంతకాలం అయితే నా ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుందో, ఆ క్షణం వరకు, చివరి క్షణం వరకు నేను నేర్చుకుంటూనే ఉంటాను, విద్యార్థిగానే ఉంటాను. నువ్వు బాగా ఉపాధ్యాయుడిగా ఉండాలనుకున్నప్పుడు విద్యార్థిగా కూడా ఉండాలి. తైత్తిరీయ ఉపనిషత్తులు ఏం చెప్తా అంటే, ఒకటి అధ్యయనం, రెండు ప్రవచనం, రెండు మహాతపస్సులు అని. అంటే నువ్వు చదువుకునేది శ్రద్ధగా చదువుకోవాలి. శ్రద్ధగా చదువుకుని నువ్వు చదువుకున్నది నువ్వు అర్థం చేసుకుని ఇతరులకు చెప్పగలగాలి. ఒకటి అధ్యయనం, చక్కగా చదువుకుని నేర్చుకుని ఇతరులకు నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఆచరించగలిగింది ఆచరించి ఇతరులకు అర్థమయ్యేలా చెప్తే రెండు మహాతపస్సులని తైత్తిరీయోపనిషత్తులు చెప్పాడు. అశ్రద్ధ పనికి రాదు. చదువులో నువ్వు చదువుకున్న చదువు ఇతరులకు నేర్పటంలో అశ్రద్ధ పనికి రాదు, శ్రద్ధగా చెయ్యాలి. ఈ రెండు తపస్సులు అని చెప్పాడు తైత్తిరీయ ఉపనిషత్తులు. ఏ రెండు తపస్సులు? అధ్యయనం, నువ్వు చక్కగా చదువుకోవటం, నీ మనస్సును సంస్కరించుకోవటం. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో తదనుగుణంగా నీ మనస్సును సంస్కరించుకోవటం, నువ్వు నేర్చుకున్న దానికి ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలగటం, ఈ రెండు మహాతపస్సులని తైత్తిరీయ ఉపనిషత్తులు చెప్పాడు. తైత్తిరీయ ఉపనిషత్తు అంటే శంకరాచార్య వారికి బాగా ఇష్టం. ఉపనిషత్తులు అంటే ఆయనకి ఇష్టం. అందులో తైత్తిరీయ ఉపనిషత్తు అంటే మరీ ఇష్టం. నువ్వు బడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, సత్పురుషులు సహవాసం చేసినా, లేదా భాగవతం, అటువంటి రామాయణం, రామాయణం మహాకావ్యం, భారతం అది పెద్ద ఇతిహాసం, భాగవతం అదొక మహాపురాణం, ఇవన్నీ అధ్యయనం చేసినా, మంచి గ్రంథాలు అధ్యయనం చేసినా, లేకపోతే మనం ఎంతో జపతపాలు చేసినా, ధ్యానం చేసినా, వీరన్నిటినీ ప్రయోజనం ఒకే ఒక ప్రయోజనం మన హృదయంలో ఒక ఆనందం ఉంది. మన హృదయంలో ఆనందం ఉంది, మన హృదయంలో శాంతి ఉంది, మన హృదయంలో సుఖం ఉంది. ఇప్పుడు ఎంతమంది చెప్పినటువంటి అన్ని అభ్యాసాల వల్ల జీవిత ధ్యేయం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని, మన హృదయంలో ఉన్నటువంటి సుఖాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి సాగులైన సద్వస్తువుని మనం స్వప్నంలోంచి మేలుకొని, మహాస్వప్నంలోంచి మేలుకొని, ఆ హృదయంలోని ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి మనం మేలుకొని, ఆ హృదయంలో ఉన్నటువంటి చావులేని వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే మాయలోంచి నేర్చుకోవటం మనం. అంటే ఇది అన్ని జన్మల యొక్క, గత జన్మలో అనండి, ఈ జన్మలో అండి, ఈ జన్మ యొక్క ఉద్దేశం, ఈ పర్పస్, జరిగి మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని ఏమిటంటే మన హృదయంలోని నిజాన్ని, మన హృదయంలోని శాంతిని, మన హృదయంలో ఉన్నటువంటి సుఖాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి చావులేని ఆ సద్వస్తువుని మనం అది అనుభవైతివేద్యం చేసుకోవాలి. అదే జీవిత లక్ష్యం, జీవిత గమ్యం అది, జీవితం గోల్ అదే, జీవితం డెస్టినేషన్ అదే. అందుకే అది లోపల ఉన్నటువంటి సద్వస్తు, చావులేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు కర్మ చక్రం మనం విడిచిపెట్టదు, కర్మ బంధం విడిచిపెట్టదు. శవాలు వస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాం, పుడతా ఉంటాం. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. మన హృదయంలో ఉన్న నిజం మనకు అనుభవంలోకి వచ్చే వరకు, ఆ చావులేని పదార్థం అమృతత్వం మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకి ఈ చక్ర కర్మ బంధం కాను, కర్మ చక్రం కాను, ఇందులోంచి మనకు బయటకు రాలేదు. అంటే ఇందులోంచి బయటకు రావాలంటే మన హృదయంలో ఉన్నటువంటి అమృతాన్ని, మన హృదయంలో ఆనందాన్ని, మన శరీరం మనకు ఎలా అనుభవంలో ఉందో, మన ఇంద్రియాలు మనకు ఎలా అనుభవంలో ఉన్నాయో, మనకున్న రాగద్వేషాలు మనకు ఎలాగైతే అనుభవంలో ఉన్నాయో, ఆ లోపల ఉన్న సద్వస్తువును అనుభవంలోకి తెచ్చుకోవడం జీవిత గమ్యం. అప్పటి వరకు మనం ఈ చక్రంలోంచి విడుదల పొందలేం. అంచేతి జీవితం అది దృష్టిలో పెట్టుకుని, ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అరుణాచలం వెళుతున్నాం అనుకోండి, గుర్రబండ మారుతాం, రైలు మారుతాం, కారు మారుతాం, బస్సు మారుతాం, కానీ మన గమ్యం ఎక్కడికి? అరుణాచలం వెళ్ళాలని మర్చిపోం. అలాగే మన జీవితంలో ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది సన్యాసాశ్రంలో ఉన్నా, గృహస్థాశ్రంలో ఉన్నా, గమ్యం మర్చిపోకుండా జీవించాలి. మానవుడు పెర్ఫెక్షన్, ఆ పెర్ఫెక్షన్ పొందే వరకు, నూటికి నూరు పాళ్ళు వెలికి లేకుండా సుఖానుభవం వాడికి వచ్చే వరకు వాడికి పునర్జన్మ వస్తుంది. రమణ మహర్షి గారి ఏమంటున్నారంటే, నీకు సాంఘికంగా నీ స్టేటస్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, ఆర్థికంగా నీ పరిస్థితి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, మీ కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండొచ్చు లేకపోతే ప్రతికూలంగా ఉండొచ్చు, భౌతిక పరిస్థితులు అంత ముఖ్యం కాదు. అన్నిటికంటే ముఖ్యమైనంటే మీ మానసిక వైఖరి, అంటే జీవితంలో మీకు ఎదురయ్యే సంఘటనలు మీరు ఎలా తీసుకుంటున్నారు, అది చాలా ముఖ్యం. కొంతమంది జీవితం పొడిగిన బ్రహ్మచర్యలుగా ఉండిపోతారు. బ్రహ్మచర్యం అవలంబించడం కూడా లోపల సద్వస్తుని తెలుసుకోవడం కోసమే కొంతమంది జీవితం పొడిగిన బ్యాచిలర్స్గా అలా ఉండిపోతారు. అంటే కొంతమంది సంస్కారం, సభ్యత ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, మదర్ టెరీసా జ్ఞాపకం వస్తుంది నాకు. ఆవిడ ఇక్కడ మన దేశం కాదు, బహుశా గ్రీక్ పేదో ఆ దేశం ఆవిడది. ఆవిడ వివాహం చేసుకోలేదు, ఆవిడ వయసులో ఉండగా కలకత్తా వచ్చి ప్రజలకు సేవ చేసింది. అంటే వాళ్ళ సభ్యత, ఆ సంస్కారం, మదర్ టెరీసా కూడా పెద్ద ఉన్నతమైనటువంటి డిగ్రీస్ ఏం లేదు, కానాడు పగలకు సేవ చేసి సేవ చేసి జీవితాన్ని పండించుకుంది. ఆవిడ జీవితం పొడుగున పగలకు చేసినటువంటి సేవను గుర్తించి ఆవిడ ప్రైజ్ ఇచ్చారు, నోబుల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆవిడ ఒకసారి అడిగారు ఏమనంటే, అంటే మనస్సు ముఖ్యమైన మాట చెప్పడం కోసం చెబుతున్నాను, మీ జీవితంలో మరుపురాని సంఘటన ఏదైనా ఉందంటే ఒక సంఘటన ఆవిడ చెప్పింది. నేను ఒక రోజు నేను కలకత్తాలో మామూలుగా రోడ్డు మీద నడిచి వెళుతున్నాను, నా జీవితంలో జరిగిన సంఘటన నడిచి వెళ్తాంటే ఒక ముసలమ్మ రోడ్డు పక్కన మున్సిపల్ కార్పొరేషన్ టెంట్ ఉంది, ఆ టెంట్ మీద ఒక ముసలమ్మ ఉంది, ఆ ముసలమ్మ కదలలేని పరిస్థితి ఉంది, కాళ్ళు కదలకపోతుంది, చేతులు కదపలేకపోతుంది, ఆ టెంట్ మీద ఉంది ఆ ముసలమ్మ. ఆవిడకప్పుడు వయసు 90 సంవత్సరాలు ఉంటాయి. అయ్యో పాపం టెంట్ మీద ఉంది ఈ ముసలమ్మ ఏంటని నేను బండిని తీసుకొచ్చి ఓ జట్కాని తీసుకొచ్చి ఆ టెంట్ మీద ఉన్న ముసలమ్మని జట్కా ఎక్కించి మా ఆశ్రమానికి తీసుకొచ్చి ఆవిడకి స్నానం చేయించి అంతకుముందున్న బట్టలు తీసేసి మళ్ళీ మంచి బట్టలు వేసి ఆవిడకి కాఫీ ఇచ్చి ఆవిడకి అన్నం పెట్టి ఆవిడకి ఉపశాంతి చేశాను. అయితే అప్పటికి ఆవిడ ఏ పరిస్థితి ఉందంటే అంతకుముందు ఒక రోజు 2 రోజుల ముందు ఆవిడ టెంటనే పడేశారు. సరే ఆవిడకి అన్ని కుదిరిపడ్డాక ఆవిడ చావటానికి సిద్ధంగా ఉంది, కాళ్ళు చేతులు కదపలేకపోతుంది. నేను ఆవిడ మాట్లాడే శక్తి అన్ని పనులు చేస్తున్న ఆవిడకి మాట్లాడే శక్తి కూడా లేకుండా ఉంది, కానీ ఆవిడ కొంచెం మాట్లాడుతున్నామని ఆ చనిపోయే ముందు అడిగాను నేను, అమ్మ నేను ఎవరు తీసుకొచ్చి పెంట మీద పడేశారని. అప్పుడు నెమ్మదిగా చెప్పి నా కొడుకే పడేశాడని చెప్తున్నాడు. ఎవరో కాదమ్మా, నా కొడుకే పెంట మీద తీసుకొచ్చి పడేశాడు. ఆడికేదో కోపం వచ్చింది నా మీద. నేను పుట్టి మీద చాలా కాలం అయింది కదా, 90 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. 90 సంవత్సరాలు అంటే చాలా కాలం కింద పుట్టాను కదా, నేను పుట్టడం చాలా కాలం కింద పుట్టాను, ఇంకా నాకు చావు రావటం లేదని మా అబ్బాయికి ఏదైనా కోపం వచ్చింది, పెంట మీద పడేశాడు మొత్తం మీద కారణం ఏదైనా అని ఆవిడ చెప్పింది. ఇంకో 10 నిమిషాలకు ఆవిడ మరణిస్తాను, పెంట మీదైనా మరణించను. ఆ లాస్ట్ టైం కూడా పుణ్యం మదర్ టెరీసాకి దక్కింది. ఇప్పుడు మదర్ టెరీసాలో ఉన్న ఔన్నత్యం చూడండి. సరే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి మీద నీకు కోపంగా ఉందా, మీ కొడుకు మీద నీకు కోపంగా ఉందా అని మదర్ టెరీసా అడుగుతాను. అయితే చాలా కోపంగా ఉంది అని చెప్పింది. కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను, చావస్తానని భయం లేదు కానీ కోపంతో కాలిపోతుంది మనస్సు అని తల్లి చెప్పింది. అమ్మా, మదర్ టెరీసాలో ఉన్న ఔన్నత్యం చూడండి, ఆ సబ్జెక్ట్ ఉంది, సంస్కృతం ఉంది. నీ కోపం ఎప్పటికైనా వాడికి చెడ్డ చేయొచ్చు, నువ్వు చనిపోతున్నావు అంచేత నాకు నా ఇందు నీకు ఏమైనా గౌరవం ఉంటే నా కొడుకుని నేను క్షమించానని నువ్వు నోటంటా అనమ్మా అంది మదర్ టెరీసా. నువ్వు చనిపోతున్నావు, ఎవరి మీద కోపం మీద చనిపోతాం అనవసరం నీకు, నీ కొడుకు అవ్వచ్చు పరాయపడవచ్చు, అంటే నువ్వు శాంతిగా చనిపోవటం మంచిది. ఆడ మీద ఉద్రేకం పెట్టుకుని చనిపోవటం కంటే, ఎవరి మీద కోపం పెట్టుకుని చనిపోవటం కంటే క్వైట్గా కూల్గా శాంతిగా సుఖంగా నువ్వు చనిపోవటం మంచిది. ఉపద్రవంలో ఈ ఉద్రేకంలో నువ్వు చనిపోవటం నాకు ఇష్టం లేదు. అయితే వాడిని క్షమించేసావునుకో, ఇంకా వాడు గొడవ నీకు ఉండదు, నువ్వు ఉత్తమ స్థితిని పొందుతావమ్మా అంచేత నా గురించైనా క్షమించమని అంటున్నాను. ఈ చనిపోయే టైంలో అంటే మదర్ టెరీసా ఒక మాట చెప్పింది ఆవుతో, ఇవన్నీ ఉద్రేకాలు అమ్మా, ఉద్రేకాలు ఉద్రేకాలు ఈ జీవితంలో వస్తూ ఉంటాయి. మనకు కూడా చూడండి, ఏ రోజు ప్రతిదానికి ఉద్రేకం వస్తుంది, కారణం తెలియదు. కొంతమంది కారణం లేకుండా కోపం వస్తూ ఉంటుంది, ఇంట్లో కంచాలు ఇచ్చిరేస్తా ఉంటారు. కృష్ణుడు చెప్పాడు గీతలో, ఇష్టం ఒక ఉద్రేకం, అయిష్టం కూడా ఉద్రేకం అని చెప్పాడు. ఇప్పుడు నీ కొడుకు మీద నీకు ద్వేషం ఎక్కువగా ఉంది, అంత ద్వేషం మధ్యలో నీ ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు, అదొక ఉద్రేకం. నీ కొడుకు నీకు అపకారం చేసిన మాట నిజంగా బాధ్యంగా వాడు అపకారం చేసే నువ్వు ఉద్రేకపడితే వాడు చేసిన పని కంటే నువ్వు ఎక్కువ నష్టపోతావు. ఈ ఉద్రేకం మంచిది కాదమ్మా, ఈ ఉద్రేకం మంచిది కాదు, ఈ ఉద్రేకం మంచిది కాదు, అలా ఎమోషన్స్ ఏ మంచివి కాదు. రోజు రోజు ఉద్రేకం పట్టడం వల్ల, రోజు రోజు ఉద్రేకం పట్టడం వల్ల స్వరూపానికి దూరం అయిపోతాం, లోపల ఉన్న ఆనందానికి దూరం అయిపోతాం. అయితే నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు క్వైట్గా ఉండాలి. నువ్వు ఎలాగా చనిపోతున్నావో, నీ కొడుకు నేను కోపంగా చనిపోవటం ఎందుకు, ఎందుకు అంత ఉద్రేక పట్టం? నీ కొడుకు మీద నా ఇష్టం కూడా అది ఉద్రేకమే. అది ఒకవేళ నీ కొడుకు మీద ఇష్టం ఉందాక ఇష్టం కూడా నిజం కాదు, అది ఉద్రేకమే. నువ్వు ఇంటికాడ ఎవడో ఎక్కడో దాకేందుకు నీ పిల్లల మీద నీకు మమకారం ఉందనుకోండి, అది ఇష్టం ఇష్టం అనుకుంటారు, అది కూడా ఒక రకమైన ఉద్రేకం, అది ఒక రకమైన ఒక వికారం. మన లోపలికి ఆలోచిస్తే తెలుస్తుంది. అది ఇప్పుడు మదర్ టెరీసా ఏం చెప్తున్నట్టు, నువ్వు చనిపోతున్నావు, ఎలాగా చనిపోతున్నావు, నువ్వు ఉద్రేకపడుతున్నావు, ఈ ఉద్రేకం మంచిది కాదు, చనిపోయే టైంలో నీకు ఉద్రేకం అనవసరం, ఈ ఉద్రేకం అనవసరం. నీకు నువ్వు చనిపోవటం శాంతిగా చనిపోవాలి నేను కోరికనేది. దేహం యొక్క చావు ముఖ్యం కాదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యం. వాళ్ళు ఈ దేహం ఆరోగ్యంగా ఉన్న ఇంకో సంవత్సరానికైనా చనిపోతావు కదా నువ్వు. నేను కోరుకునేది ఏంటంటే నీ కొడుకు విషయం మర్చిపో, వాడిని క్షమించేస్తే వాడు ఇంకా నీకు జ్ఞాపకం రాడు. అంటే నువ్వు ప్రశాంతంగా చనిపోవాలని నేను కోరుకుంటున్నాను, అంటే క్షమించాను అని నోటితో ఒక మాట అను. అంటే ఆ మదర్ టెరేసా చెబుతుంది పాపం ఆవిడే క్షమించడం ఇష్టం లేదు ఆమెన్నింటిలో కూడా, కానీ మదర్ టెరేసా చేసిన సేవ గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి లోపల నుంచి మేనేజ్ చేసుకుందటండి ఆ మాట రావటానికి క్షమించాను అని అంటానికి లోపల నుంచి అంత మేనేజ్మెంట్ అవసరమని చెప్పింది అంత. నీ అబ్బాయి చేసిన చెడ్డ మర్చిపో, నేను నీకెంతో కొంత మంచి చేశాను కదా, నీ మంచి కోసమైనా నువ్వు మా అబ్బాయిని నేను నా కొడుకుని క్షమించానని నువ్వు నీ నోటంటే మాటాను అని మదర్ టెరీసా అంటుంది. ఇప్పుడు మదర్ టెరీసా చెప్తుంది ఆ క్షమించాననే మాట చెప్పడానికి ఒక్క నిమిషం కష్టపడి మేనేజ్ చేసుకుంది, ఎక్కడో ఉదయాంతరాలలో ఆ కోపాన్ని తీసి ఆ కోపాన్ని తీసేసి మేనేజ్ చేసుకుని క్షమించాను అని అంది. తర్వాత ఒక నిమిషంలో ప్రాణం పోయింది ఆవిడకి. ఇప్పుడు మనకి ఏదైనా చిరాకు వచ్చింది అనుకుంటే చిరాకన్నా ఉద్రేకం అన్నా ఇవన్నీ ఎలా వస్తాయంటే ఇష్టాలను బట్టి అయిష్టాలను బట్టి వస్తాయి. మీ ఇంట్లోనే ఒకరి మీద మీకు ఇష్టం అనుకోండి, ఆ ఇష్టం కూడా ఒక ఉద్రేకమే, అది మీకు తెలియదు. లేకపోతే మీ ఇంట్లో ఎవరి మీద కోపంగా ఉందనుకోండి మీరు, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద పరాయి వాళ్ళ మీద కోపంగా ఉందనుకోండి, అది కూడా ఒక ఉద్రేకమే. ఆ ఉద్రేకం అది మీకు తెలియటం, ఆ ఉద్రేకం వల్ల మన స్వరూపానికి దూరమైపోతున్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. అంటే మన బుద్ధికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఉద్రేకాలకు గురి కాకుండా, రాగద్వేషాలకు గురి కాకుండా మనసుకి మనమే పాఠం చెప్పాలి. అంచేత ఇది కృష్ణుడు కూడా ఇక్కడే చెప్పాడు, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని, ప్రతి విషయానికి ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపెట్టుకుందా అర్జున, నీ మనస్సును నువ్వే బాగు చేసుకోవాలి. నీ మనస్సును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నమే గురువు అనుగ్రహంగా ఈశ్వరు అనుగ్రహంగా మారుతుంది. అంటే నీ మనస్సును ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకోకపోతే ఎవరొచ్చి నిన్ను ఉద్ధరిస్తారనుకుంటున్నావు? నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేసుకో, నిన్ను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో. మనస్సు ముఖ్యం, ఆ మనస్సును పవిత్రం చేసుకో, ఆ మనస్సును ఏకాగ్రం చేసుకో, ఆ మనస్సును సూక్ష్మం చేసుకో. నీ బుద్ధి సూక్ష్మం అవ్వకపోతే, నీ బుద్ధి పవిత్రం కాకపోతే అర్జున ఇక్కడున్న సూక్ష్మాతి సూక్ష్మమైనది అనుకుంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన పవిత్రాలకు పవిత్రానికి కూడా పవిత్రమైనటువంటి ఆ లోపల శాంతి, ఆ లోపల ఆనందం నీ చేతికి ఎలా అందుతుంది అర్జున? అంటే ప్రయత్నంలో అశ్రద్ధ పనికి రాదు, సాధన విషయంలో అశ్రద్ధగా ఉండద్దు. ఏమండి నేనేం ప్రయత్నం చేస్తాను, నా ప్రారంభం చూస్తే బాగోలేదని అలా అనబోకవయ్యా. ప్రారంభం అనేది దేహానికి సంబంధించిందే, నీ లోపల చైతన్యానికి ప్రారంభం లేదు, నీ లోపల ఆనందానికి ప్రారంభం లేదు. ఆనందం నీకు అనుభవంలోకి వస్తే దేహం యొక్క ప్రారంభం నిందేం చేస్తున్నావయ్యా? నీ కృషి, నీ ఆనంద అనుభవం ప్రారంభాన్ని కూడా జయించి అవతల పడేస్తుంది అర్జున. నీ కృషి ముందు ఈ ప్రారంభం ఏ పాటికి? ప్రారంభం కేవలం శవానికే పరిమితం, దేహానికే పరిమితం. అది నీ ఒంటి మీద ఏది జరగవలసిందో అది జరుగుతూ ఉంటుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టే నువ్వు లోపల ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు లోపల ఆనందాన్ని అందుకున్నప్పుడు, దేహాభిమానం నీకు పోయినప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు ఇంకా ప్రారంభమైన వరకు నీ కృషి ముందు, నీ పట్టుదల ముందు, నీ సహనం ముందు, నీ ఓర్పు ముందు ఈ ప్రారంభం ఏ పాటిది? అయితే బుద్ధి సూక్ష్మత మనం కల్టివేట్ చేసుకోవాలి. అసలు విద్య అనే శబ్దానికి అర్థం ఏంటంటే, పుస్తకాలు బహిర్ చేయటం కాదు, భగవద్గీతలో శ్లోకాలని బహిర్ చేయటం కాదు. మన హృదయంలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా ఈ చేత గ్రహింపబట్టమే విద్య. అది విద్య శబ్దానికి అర్థం. ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నువ్వు భౌతికంగా ఏ పరిస్థితులు ఉన్నావు, నీ సంసారంలో నీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, అది ముఖ్యం కాదు. అనుకూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నావు లేదా, నీ బుద్ధి సమానంగా ఉందా లేదా అది చూసుకోవాలి. నువ్వు అనుకూలమైన పరిస్థితులు పెర్మనెంట్ గా ఉండవు, ప్రతికూల పరిస్థితులు పెర్మనెంట్ గా ఉండవు, నీకు ఏది వచ్చినా పెర్మనెంట్ గా ఉండదు. నీ దేహమే శాశ్వతం కానప్పుడు బయటికి వచ్చే సంఘటనలు ఎలా శాశ్వతం అవుతాయి? అంటే ఈ అన్ని సంఘటనల మధ్యన భౌతిక పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆ సమాన బుద్ధిని, ఆ సమత్వాన్ని, ఆ ఈవెన్ మైండెడ్నెస్ ని చూడండి. రోడ్డు ఒకసారి చాలా బాగుంటే ఎంత బాగుంది రోడ్డు అనుకుంటాం, ఎక్కడ నరక ఫలాలు లేకుంటే రోడ్డు ఉంటే ఎంత బాగుంది రోడ్డు అనుకుంటాం. ఆ రోడ్డు ఎంత బాగుంటే నీ బుద్ధి కూడా ఈ పరిస్థితుల మధ్యన, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా రోడ్డు సమానంగా ఉంటే ఎలా సంతోషిస్తావు? నీ బుద్ధి అంత సమానంగా ఉంటే అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడవుతావు అర్జున. అంటే ఆధ్యాత్మిక పురోగమానికి భౌతిక పరిస్థితుల కంటే మానసిక వైఖరి ప్రధానమయ్యా. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండదు చాలా ముఖ్యం. శ్రద్ధగా ఏ ధ్యేయం, అందులో చెప్తాడు ఏడు గాయత్రి ఉపనిషత్తులు, ఏ వస్తువు నువ్వు ఎవరికిచ్చినా అశ్రద్ధ పనికి రాదు, అదేనేం పనికి రాదు, ఏది విసిరేసినట్టు ఇవ్వకూడదు. శ్రద్ధగా ప్రేమగా ప్రీతిగా ఇవ్వాలవయ్యా. ఒక అట్టిపండు మనం ఎవరికైనా ఇస్తున్నావు అనుకో, ఈ శ్రద్ధయా ధ్యేయం, నీ శరీరం యొక్క ప్రజెన్స్ ఉంటే సరిపోదు, నీ మైండ్ ప్రజెన్స్ అక్కడ ఉండాలి, శ్రద్ధగా ఇవ్వాలి. అప్పుడు నీ మనసుకి సభ్యత పెరుగుతుంది, సంస్కృతి పెరుగుతుంది, మనసుకు పవిత్రత పెరుగుతుంది, లోపల ఏకాగ్రత పెరుగుతుంది, మనసుకు ట్రైనింగ్ అవుతుంది. ఎంత ట్రైనింగ్ అవుతుందంటే నదిల్లి సముద్రంలో కలిసిపోయినట్టు ఈ మనస్సు పవిత్రమైపోయింది, లోపల ఉంటుంది ఆనందంలో కలిసిపోతుందయ్యా. ఈ ప్రవర్తనలో సరళంగా సహజంగా మంచిగా కనుక ఉంటే ఆ మంచితనాన్ని మనం గాలి ఎలా పీల్చుకుంటున్నామో అన్న అలా తింటున్నామో అలాగే మంచితనాన్ని కూడా జీవితంలో ఒక భాగంగా మార్చిపోవడం పాత్ర మన జీవితంలో భాగం అయిపోవాలి. ఆ మానసిక జీవితం ఎలా ఉంటుందో తెలిసిన వాడికి ఆ మంచితనం విలువ తెలుస్తుంది, కానీ మానసిక జీవితమే లేని వాడికి మంచితనం విలువ తెలియదు. అసలు వారి మంచివాడుగా ఉండక్కర్లేదు, ఇతరులు ఉన్న మంచితనాన్ని కూడా వాడు గ్రహించలేదు. అంటే శారీరక అనుబంధం ముఖ్యం కాదు, మానసిక అనుబంధం ముఖ్యం. అంటే రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, శరీరం ఎక్కడ ఉంది అనేది ప్రధానం కాదు, మనస్సు ఎక్కడ ఉంది అది ప్రధానం. నీ శరీరం మహదేవపట్నం అరుణాచలంతో ఈశ్వరుడితో పరమేశ్వరుడితో సర్వేశ్వరుడితో సర్వజ్ఞుడితో ఆ మానసిక అనుబంధం ముఖ్యం, ఆ మానసిక అనుబంధం ముఖ్యం, ఆ మెంటల్ కాంటాక్ట్ ముఖ్యం. ఆ మనస్సు చేతి ఈశ్వరుడితో అనుబంధం వల్ల, ఈశ్వరుని నిరంతరం స్మరించడం వల్ల అది హృదయంలో ఎక్కువ కాలం ఉండగలుగుతుంది అయ్యా. అంటే నీటిలో పెట్టిన వస్తువు ఎలా నానిపోతుందో అలాగే ఈశ్వరుని స్మరించగా స్మరించగా నీ మనస్సు పూర్తిగా శేషం లేకుండా నిశ్శేషంగా నీ మనస్సు కరిగిపోతున్నావు అయ్యా. కరిగిపోతే నువ్వు తదాకారం చెందుతావు. ఇష్టం రథము కాదు, నీ అయిష్టం రథము కాదు, అది ఉద్రేకం, అది ఉద్వేగం, అది ఫోర్స్. కానీ హృదయంలో ఉన్న ఆనందం అంటే అది ఒకటేనిదే, అది తప్పించి ప్రతిదీ కూడా మనవ కల్పించం. నిర్వయంలో ఒక నిజం ఉంది, అది శాంతిగా ఉంది, ఏకంగా ఉంది, ఆనందంగా ఉంది, దానికి ఉద్వేగాలు ఉద్వేగాలు లేవు. దాన్ని గుర్తించటం, దాన్ని గ్రహించడం, సదాకారం చెందటం జీవిత గమ్యం. ఏది జరిగినా మన మంచి కోసమే, ఏది జరగబోయినా మన మంచి కోసమే అని గ్రహించిన వాడికి సమాన బుద్ధి కాకపోతే ఏ బుద్ధి ఉంటుంది? ఏది జరుగుతున్నా మన మంచి కోసమే, ఆ విషయం గ్రహించిన వాడికి మిగిలిన సమాన బుద్ధి. ఆ విషయం గ్రహింపు లేని వాడికే బుద్ధిలో హెచ్చు తగ్గులు వస్తాయి. అంటే మానసిక వైఖరి ముఖ్యం. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని ముఖ్యం కాదు, ఆ పని చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? నువ్వు సద్బుద్ధితోడు చేస్తున్నావా, దుర్బుద్ధితోడు చేస్తున్నావా, సౌహృదయంతో చేస్తున్నావా, లేకపోతే దుష్ట హృదయంతో చేస్తున్నావా, అది ముఖ్యమయ్యా. పని పెద్ద పని అనేది చిన్న పని అనేది లేదు. నువ్వు చేసేటప్పుడు నీ మానసిక స్థితి ఏమిటి అది ఈశ్వరుడు చూసేది. అంటే రమణ మహర్షి గారు ఎక్కువ భౌతిక విషయాల గురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా భౌతిక విషయాల గురించి మాట్లాడితే ఒకే ఒక మాట్లాడేవారట. నాది ఆహార విషయంలో, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండవు. అంటే జనరల్గా మనకి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం మనం. అంటే తిండి విషయంలో బహు జాగ్రత్తగా లేకపోతే మీరు సాధన చేసినా ఆ సాధనా ఫలం మీ చేతికి అందదు. తిండి ఎక్కువ తింటారనుకోండి అతిగా నిద్ర వచ్చేస్తుంది, అతిగా మాట్లాడటం, తిండి ఎక్కువ తింటే అక్కడి నుంచి వికారాలు ప్రారంభం అవుతాయి. ఎంచేదంటే ఆహారంలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ భాగమే నీ మనస్సు కింద మారుతుంది. ఆహారం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనస్సు మీద ఉంటుంది. సాత్విక ఆహారమైనా శాకాహారం కూడా మితంగా తినాలి, శాకాహారం కూడా అతిగా తినకూడదు. ప్రకృతి వైద్యులు ఏమైనా చెప్తారంటే రోగాలన్నింటికీ పొట్ట కేంద్రం, పొట్టలోంచే మొత్తం అన్ని రోగాలు వస్తాయి శరీరానికి, అజిట్కి అన్ని రోగాలకి కారణం. ప్రకృతి వైద్యులు చెప్తారు, ఇష్టమైనా అతిగా తినకు, అది మితంగా ఉండాలి, హితంగా ఉండాలి. అంటే నువ్వు తిండి తినేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, లోక వ్యవహారం చేసేటప్పుడు నీ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఏది ఆ గమ్యం? హృదయంలో ఉన్న ఆనందాన్ని పట్టుకునే ఆ గమ్యాన్ని మర్చిపోవద్దు. తిండి తినేటప్పుడు మర్చిపోవద్దు, లోకంలో వ్యవహరించినప్పుడు మర్చిపోవద్దు, ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్చిపోవద్దు. మనిషి యొక్క సమాజంతో ఎంత ముందుకు అనుభవం ఉంటుంది, ఆ సాంఘిక విలువలను కూడా నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక పేరు మీద సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోమని చెప్పటం లేదు. ఎక్కడికి వెళ్ళిన సమాజం ఉంటుంది, సంఘంలో నీ పాత్ర ఏదో నువ్వు పోషించు, అది క్వైట్గానే పోషించు. భగవంతుడు సమాజపరంగా నీకు ఏ పాత్ర అయితే ఇచ్చాడో ఆ పాత్ర నిర్వర్తిస్తూ క్వైట్గా కూలుగా ఉద్రేకాలకు గురి కాకుండా దైవాగ్రహం పాత్రుడయ్యేలాగా నువ్వు ఆ పాత్ర నిర్వర్తించవలసి ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు. సత్వగుణం నీకు ఉంటే సరే సరే, లేకపోతే నేర్చుకో, దానికి కల్టివేట్ చేసుకో, దానికి పొందికొస్తుంది, స్వచ్ఛత వస్తుంది. అవసరాలు పెంచుకోకు, అదే నీ ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు చిండికాడు జాగ్రత్తగా ఉంటే, చిండికాడు జాగ్రత్తగా ఉండాలి, దానివల్ల నీకు స్వచ్ఛత వస్తుంది, జీవితంలో పొందిక వస్తుంది. అంటే బిహేవియర్ ప్రవర్తన తెలుస్తుంది నీకు, సత్వగుణం తెల్లగా ఉంటుంది. ఆ సత్వగుణంతో నువ్వు జీవిస్తే నీ మనస్సు కూడా తెలిపి అయిపోతుంది, నీ మనస్సు కూడా స్వచ్ఛంగా ఉంటుంది, దానికి పొందిక ఏర్పడుతుంది. అవసరాలు పెంచుకోకు, అవసరాలు పెంచుకునే కలిసి కష్టాలు పెరుగుతాయి, అవసరాలు తగ్గించుకుంటే మంచిది. అంటే అవసరాలు మీరు సాధ్యమైనంత వరకు అవసరాలు పెంచుకోవద్దు, అవసరాలు తగ్గించుకోండి. అది ఆధ్యాత్మికంగా కూడా మంచిది. ఆధ్యాత్మికంగా మీరు ఔన్నత్యంలోకి, అభివృద్ధిలోకి, చైతన్య స్థాయి పెంచుకోవడానికి ఆధ్యాత్మిక పురోగతికి కూడా మంచిదే. అంటే భౌతిక పరిస్థితులు మీరు కేర్ చేయకుండా స్వప్న సమానం. గ్రేట్ ఇమేజిన్. చెప్తున్నారు ఇక్కడ మొదలు ఏం చెప్తున్నారంటే, మీరు నిద్రపోతున్నారు, నిద్రపోయిన తర్వాత 6 గంటలు 7 గంటలు నిద్రపోతారు, మళ్ళీ మెలకువలోకి వస్తారు, జాగ్రత్తలోకి వస్తారని. ఇది వేకింగ్ ఆత్మ నుంచి మేలుకోవటం, జన్మ మరణ ప్రవాహం నుంచి బయటకు రావటం, అహమృత్యు నుంచి బయటకు రావటం, లోపలటువంటి ఆనంద సముద్రంలో మొలగటం, అది మామూలు వేకింగ్ కాదు, మామూలు మెలకువ కాదు, అది మహత్తరమైనటువంటి మెలకువ, ఉన్నతమైనటువంటి మెలకువ. దాని మాటలతో వర్ణించలేము. అందులో మేలుకోవాలి, ఎందులో జాగ్రత్త వస్తువులో మెలుకోవటం కాదు, ఆ లోపల హృదయంలో మీరు మేలుకోవాలి, ఆ చైతన్యంలో మేలుకోవాలి. అది గ్రేట్ వేకింగ్. ఇలా ఎన్నిసార్లు నిద్రపోతున్నామో, ఎన్నిసార్లు మేలుకుంటున్నామో, మనం రోజు నిద్రపోతున్నాం, రోజు మేలుకుంటున్నాం, ఇదంతా స్వప్నంతో సమానమే. ఈ స్వప్నంలోంచి బయట పడిపోయి వేకింగ్ గ్రేట్ వేకింగ్, అది నిజమైన మెలకు. అది అంటే మీరు వికారాలు పొందకండి. మనుషులు ఎక్కడ మీకు వికారాలు కనిపిస్తున్నా, ఆ వికారాలు మీరు చూడకుండా అవి మీకు అంటుకుంటాయి. మళ్ళీ మురుగు సముద్రమే, బుడగలో సముద్రమే, కెరటము సముద్రమే. మీరు బుడగలో కూడా సముద్రాన్ని చూడండి, కెరటంలో కూడా సముద్రాన్ని చూడండి, మురుగులో కూడా సముద్రాన్ని చూడండి. నేను కెరటాన్ని అనుకోకండి, నేను బుడగను అనుకోకండి, నేను మురుగును అనుకోకండి, సముద్రమే అనుకోండి. ఏం చెప్తున్నారు, సముద్రమే నురగ్గా కనిపిస్తోంది, బుడగ్గా కనిపిస్తోంది, కెరటంగా కనిపిస్తోంది. మీరు ఆ సముద్రాన్ని వదిలేసి బుడగ బుడగ అనుకుంటారు అనుకో, మళ్ళీ ఇంకో బుడగలో ఉన్న వికారాలు మీకు అంటుకుంటాయి వచ్చి. ఒక ఆకారంతో మటుకు మీరు తాదాత్యం పొందొద్దు, ఒక పేరుతోటి తాదాత్యం పొందొద్దు. ఆ లోపల మీలో ఉన్న ఆనందానికి, మీలో ఉన్న సద్వస్తువుకు దానికి రూపం లేదు, దానికి నామం లేదు. అదేవిధంగా ఏ రూపంతో ఏ నామంతో తాదాత్యం పొందకుండా అంటే, రూపం లేని, ఆ నామం లేని, క్రియ యాక్షన్ లేని, ఆ సద్వస్తువుతో మీరు ఐక్యం అయిపోతారు. భగవాన్ ఏమంటారంటే, మీ ఇంట్లో మీకు కొంతమంది మీద ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం. ఒక అమ్మగారికి 4 కూతుళ్ళు ఉంటే 2 కూతుళ్ళ మీద కోపం, ఆ ఇష్టాలు కూడా మారుతా ఉంటాయి. కొంతకాలం పెద్ద కూతురి మీద ఇష్టం, కొంతకాలం చిన్న కూతురి మీద ఇష్టం. ఆ జీవనామాలు కూడా మారుస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. ఆ ఇష్టాలు మారినప్పుడు జీవనామాలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంటికి భగవాన్ చెప్పింది ఏంటంటే, అయినా నిజాలు కాదు, ఉద్రేకాలు అని చెప్పాడు. అది నీకు తెలియదు, నీకే తెలియదు అది ఉద్రేకం అని. దీనివల్ల ఏమిటంటే, భౌతికంగా లాభ నష్టాలు వదిలేని, భౌతికంగా లాభ నష్టాలు స్వప్నం, ఆధ్యాత్మికంగా నష్టపోతున్నావు ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడటం వల్ల. ఈ భౌతికంగా వచ్చే లాభ నష్టాలంటే స్వప్నంతో సమానం. సమత్వం యోగ ఉచ్యతే. యోగి అంటే ఎవడు, నిర్వచనం చెప్తున్నాడు భగవంతుడి గీతలో, ఎవరికైతే సమాన బుద్ధి ఉందో వాడు మాత్రమే యోగి. రమణ మహర్షి గారి యోగం గురించి ఏం చెప్పారంటే, మానవుడికి వాడుకున్న దుఃఖంతో ఉన్న సంబంధాన్ని ఏదైతే చెంపేస్తున్నా అదే యోగం. యోగం గురించి ఎవరు ఎన్ని రకాల నిర్వచనం చెప్పినా అపూర్వంగా ఉంటుంది. అది మానసికం అని అనారోగ్యంతో, మానసికం ఆ రాగద్వేషాలతో సంబంధాన్ని తెంపేసేదే యోగం అయ్యా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకటి ఏమంటున్నా అంటే, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ప్రస్తుతం, దానికి రాజీనామా చేసేయాలనుంది. అంచేత రాజీనామా చేసి మీ సన్నిధిలో కాలక్షేపం చేద్దామని నాకున్నది, మీతో సన్నిహితంగా జీవించాలని ప్రశ్న. భగవాన్ దాని సమాధానం ఏంటంటే, భగవంతుడు నువ్వు సన్నిహితంగా ఉండాలంటున్నావు. భగవంతుడు, భగవాన్ ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు. భగవాన్ నీకంటే వేరుగా లేడు. భగవాన్ అంటే నీలో నిజమైన ఆత్మే, నీలో ఉన్నటువంటి దేవుడే, నీలో ఉన్నటువంటి చైతన్యమే భగవాన్. భగవాన్ నీ లోపలే ఉన్నాడు, ఈశ్వరుడు నీ లోపలే ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు, నీ మనస్సుకు మనస్సుగా, హృదయానికి హృదయంగా ఉన్నాడు, నీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు, భగవానికి తెలియకుండా ఏమీ జరగదు, ప్రతిదీ ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది. అంటే మన దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఏ రోజున ఏ గంటను ఎక్కడ ఉండాలో మనల్ని ఆడించేవాడు కూడా లోపలే ఉన్నాడు. ఓ అర్జున, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరిగింది తెలుసు, నీకు నాకు తేడా ఏంటండి? నీ పూర్వ జన్మలు నాకు తెలుసు, నీ రాబోయే జన్మలు నాకు తెలుసు. నీకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, నాకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, కానీ తేడా ఒకటి, నీకు తెలియదు నాకు తెలుసు అంతే తేడా. అంటే జీవుడు అల్పజ్ఞుడు, జీవుడు కించజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వంతర్జాని, ప్రభువు యజమానం. అయితే భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, ఈశ్వరుడు నీ లోపలే ఉన్నాడు, నీ భర్త నీ లోపలే ఉన్నాడని తెలుసుకోవడానికి నువ్వు ఉద్యోగం మానటం ఎందుకు? ఇది ఎక్కడ ప్రశ్న. నువ్వు ఉద్యోగం మానేసి ఎక్కడికి పారిపోవక్కర్లేదు, ఉద్యోగానికి రాజీనామా ఇవ్వక్కర్లేదు, నిన్ను విడిచిపెట్టినక్కర్లేదు. అంటే సన్యాసం అంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటం సన్యాసం కాదు, బట్టలు మార్చుకోవటం సన్యాసం కాదు. సన్యాసించడం అంటే వాంఛల్ని, మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం నిజమైన సన్యాసం. కొంతమంది పని చేస్తారు, ఆ పనికి పూర్తి అవ్వకుండా ఫలితం వచ్చారు ఫలితం వచ్చారు అనుకుంటారు, అది కూడా ఒక రకమైన ఉద్రేకం. దానివల్ల కూడా మనస్సు మాలిన్యం అవుతుంది. సన్యాసించడం అంటే వాంఛని, కోరికని, సంకల్పాన్ని, మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం సన్యాసం అయ్యా. ఆ వ్యక్తి భావాన్ని విడిచిపెట్టడం సన్యాసం అయ్యా. నీ దేహంతో నీకున్న దేహాభిమానాన్ని, దేహబుద్ధిని, దేహంతో ఉన్న తాదాత్మ్యాన్ని విడిచిపెట్టడం సన్యాసం అయ్యా. నీకున్న బయట వస్తువుని విడిచిపెట్టడం సన్యాసం కాదు, ఆ లోపల అటాచ్మెంట్ని, మమకారాన్ని విడిచిపెట్టడం సన్యాసం. నీ లోపల ఏదైనా అసూయ ఉందనుకో, ద్వేషం ఉందనుకో, ఎవరి మీదైనా అది విడిచిపెట్టడం సన్యాసం. మీరు ఎవరు ఎవరి మీదైనా మీరు కోపం చేసుకుంటున్నారనుకున్న కోపాన్ని విడిచిపెట్టడం సన్యాసం. నీ లోపల వికారాలను త్యాగం చేయటమే సన్యాసం. అహంకారం కూడా ఉద్రేకం, అహంకారం కూడా ఉద్రేకమే. ఇందుకు భగవాన్ చెప్పింది మీ ఇంట్లో కొంతమంది మీద మీకు ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం కూడా నిజం కాదు, అది కూడా ఒక రకమైన ఉద్రేకమే. అర్థం చేసుకోండి, ఆ సూక్ష్మ బుద్ధి ఉంటేనే కానీ పట్టుకోలేము మనం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి విని ఉంటే పోను, ఎప్పుడో మనం చనిపోయే ముందో రాబోయే జన్మలోనో ఎప్పుడో స్ఫురిస్తాయి మన గుర్తు. ఇప్పుడు మీ భర్త అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, అది నిజం కాదు, అది కూడా ఒక రకమైన ఉద్రేకమే, అది కూడా ఒక రకమైన ఉద్రేకమే. మీ ఆయన అంటే మీకు బాగా ఇష్టం, మీ ఆయన అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే మీరంటే మీకు బాగా ఇష్టం కాబట్టి మీ స్వార్థానికి మీ ఆయన కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాడు కాబట్టి అని చెప్పి మీ ఆయన అంటే మీకు ఇష్టం, మీరంటే మీకు ఇష్టం, మీ ఇష్టానికి మీ ఆయన కూడా ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఇష్టం, మీరంటే మీకు ఇష్టం కాబట్టి మీ ఆయన కూడా మీకు ఇష్టం, మీ ఇష్టానికి ఆయన ఉపయోగపడుతున్నాడు కాబట్టి అది ఇష్టానికి ఉపయోగపడ్డానికి డైవర్షన్, అది కూడా ఒక రకమైన ఉద్యోగమే. నేను నిజంగా నీకు హృదయంలోనూ ఉంది, ఇష్టమే కాదు అయిష్టం కూడా ఉద్రేకమే. ఇక్కడ భగవాన్ చెప్పింది ఇష్టమే కాదు, నీ ఇంట్లో ఎవరి మీద నీకు అయిష్టం ఉందనుకుని అది కూడా ఉద్రేకమే. ఇష్టాయిష్టాలు ఉద్రేకాలని సంగతి నీకు అనుభవంలోకి రావట్లేదు, అది తెలియటం లేదు. ఇవన్నీ నిజాలు కాదు, నీ హృదయంలో ఉన్నది ఒక్కటే నిజం, దాన్ని తెలుసుకోవటం నీ జీవితం అన్న గమ్యం. మిగతా స్వప్నం కల్పించిన విషయాలు మాత్రమే, ఇవన్నీ స్వప్నం కల్పించిన దేహాలే, ఈ దేహాలన్నీ మనసు కల్పించిన దేహాలే, ఈ దేహాలన్నీ మనసు కల్పించిన దేహాలు. ఈ మనసు ఎంత నిజమో, ఈ దేహం అంతే నిజమో, లోకం అంతే నిజము, మనసు ఎంత నిజమో మనసు కల్పించిన విషయాలు కూడా అంతే నిజం. ఇవన్నీ నిజాలు కాదు, అసలు నిజం, అసలు సద్వస్తు ఈ మనసుకి, ఈ దేహానికి, ఈ జన్మలకి, పునర్జన్మలకి, ప్రకృతికి, ఈ భూమికి, ఈ లోకానికి, ఈ పంచభూతాలకి, ఈ ప్లానెట్కి, ఈ ఖగోళానికి సంబంధం లేకుండా, విషమంతో సంబంధం లేకుండా, ఈ నేను నేను అనే జన్ దొంగలైన కూడా సంబంధం లేకుండా అసలు సద్వస్తువు నీ హృదయంలో ఉంది, అది ఒక్కటి మాత్రమే లేదు. అదే స్వర్గరాజ్యం, అదే మోక్షం, అదే వైకుంఠం, అదే కైలాసం, అదే శాంతి సామ్రాజ్యం, అదే ఆనంద సామ్రాజ్యం. ఈనాటికైనా ముందు నాటికైనా సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. నీకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసినంత మాత్రం చేత అహంకార మమకారాలు పోతాయనుకో, నేనే చెబుతున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయను, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చే అహంకార మమకారాలు పోవాలి, ఇంకా గట్టిగా బంధింపబడతాయి. ఉద్యోగానికి రాజీనామా ఇస్తే నీకు అహంకారం నశించదు, మమకారం నశించదు. అయితే ఉద్యోగానికి రాజీనామాకి మమకారాన్ని చంపుకోవడానికి ఏమి సంబంధం లేదు అయ్యా. అప్పుడు భగవాన్ చెప్తానంటే సన్యాసం అంటే ఏదో నీ బాధ్యతను విడిచిపెట్టి పారిపోవటం కాదు అయ్యా, నీ ప్రేమ విశ్వవ్యాప్తం అవ్వాలి. నీ ఉద్యోగం నీ పనే నువ్వు చేసుకో, కానీ నీ ప్రేమ విశ్వవ్యాప్తం అవ్వాలి. అందులో ఇంకోటి, మీరు ఎన్ని ట్రైనింగ్ అవ్వండి, ప్రాణాయామానికి సంబంధించిన ట్రైనింగ్ అవ్వండి, ఈ మధ్యన పచ్చికూర ట్రైనింగ్లు అయ్యిస్తున్నారు, అవి కూడా ట్రైనింగ్లు అవ్వండి, పచ్చికూర ట్రైనింగ్లు. మీ ఇష్టం వచ్చిన ట్రైనింగ్లు అవ్వండి, నేను వద్దంటే ట్రైనింగ్లు అవ్వనండి. స్వార్థం ఎంతకాలం అయితే మనిషికి ఉందో, వ్యక్తి భావన ఎంతకాలం అయితే ఉండవు. వాడు 100 ట్రైనింగ్లు అయినప్పటికీ వాడికి మోక్షం లేదు, ముక్తి లేదు, గతి లేదు. వాడు అంటే ఏదో చెప్పడిపోవడం కింద స్వార్థం మీద బయటకు వచ్చే కింద సామాన్యం కాదు. దానికే చెప్పాడు భగవాన్, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. నువ్వలా ప్రయత్నం చేయగా 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 కాలం కలిసిరాగా కాలం కలిసిరాగా ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం నిన్ను వర్షించినప్పుడు కానీ ఆ స్వార్థ బుద్ధిలోంచి నువ్వు బయటపడడం. స్వార్థ బుద్ధిని వాడికి కోటి జన్మలెత్తిన పరమార్థం అన్నాడు. నీ ప్రేమ ఏదైతే అది విశ్వవ్యాప్తం అవుతుంది, యూనివర్సల్ అవుతుంది. ఈ చిన్న నేరులోంచి, ఈ బుజ్జిగాడిలోంచి, ఈ బుల్లి నేరులోంచి, స్మాల్ అగిలోంచి, లిటిల్ అగిలోంచి, ఈ ఫాల్స్ అగిలోంచి, బాడీ బౌండ్ అగిలోంచి నువ్వు బయటకు వచ్చేసావు అనుకో, సిస్టమ్ అంతా నువ్వే ఉన్నావు అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. నీ ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. అందులోంచి ఆ ప్రేమలోంచి వేడి రాదు, కాంతి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే స్వార్థంలోంచి బయటకు వచ్చావో నీ ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. సృష్టి ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలం. ఏదో కులానికో, ఓ జాతికో, ఓ మతానికో, ఓ ప్రాంతానికో, ఓ దేశానికో అది పరిమితం కాదు. అది పరిమితం అయితే పరిమితమైన ఏది నిజం కాదు. అంటే నువ్వు ఉద్యోగం మానేస్తానంటున్నావు, ఉద్యోగం మానేసినట్టు మాత్రం చేత పరిమితుల్లోంచి బయటకు వచ్చేస్తావు. ఉద్యోగం మానేసినట్టు మాత్రం చేత అజ్ఞానంలోంచి బయటకు రాలేవు, పరిమితుల్లోంచి బయటకు రాలేవు, నీ హద్దుల్లోంచి బయటకు రాలేవు, నీ దేహ బుద్ధిలోంచి విడుదల పొందలేవు, శవ బుద్ధిలోంచి విడుదల పొందలేవు. అంటే నీకున్న జ్ఞానం నిజమైతే, నీకున్న ప్రేమ నిజమైతే నువ్వు దానికి ప్రపంచం అంతకి పంచిపెడతావు. అది నిజమైన ప్రేమ. అది కేవలం దేశానికే పరిమితమైనది కాదు. అరవింద్ ఘోష్ గారి మీద కేసు జరిగింది కలకట్ట హైకోర్టులో. కలకట్ట హైకోర్టులో మాట్లాడుతూ సిఆర్ దాస్ గారు కొన్ని రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పారు, అది జైల్లోంచి విడుదల పెట్టమని. అప్పుడు కోర్టులో ఏమంటాడంటే, అరవింద్ ఘోష్ గారు మీరు గురి శిక్ష చేయొచ్చు, ఆ శరీరాన్ని మీరు చంపేయచ్చు, కానీ ఆయన హృదయాన్ని, ఆయన నోటితో చెప్పిన మాటల్ని, ఆయన చేతితో రచిన వ్యాఖ్యల్ని, మానవ జాతి మీద ఆయనకున్న ప్రేమని, ఆ మానవ జాతి భవిష్యత్తు మీద ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని మీరు ఎలా ఉరి తీయగలరు? భౌతికంగా ఆయన శరీరం ఎక్కడ లేకపోయినా ఆయన మాటలు హిందూ దేశాన్ని దాడతాయి, కాలువలు దాడతాయి, నదులను దాడతాయి, సముద్రాలు దాడతాయి, ఖండాలు దాడతాయి, ఇతర ఖండాల్లో కూడా ఆయన మాటలు ధ్వనిస్తాయి, ప్రతిధ్వనిస్తాయి అన్నాడు సిఆర్ దాస్ గారు లాస్ట్ గా. ఒక మనిషిని మీకు ఇష్టమైతే చనిపోయచ్చు, కానీ ఆ మనిషి హృదయాన్ని మీరేం చేయగలరు? ఆ మనిషి హృదయంలో ఉన్న ప్రేమని, ఆ మనిషి హృదయంలో ఉన్న శాంతిని దాన్ని మీరు మర్డర్ చేయగలరా? దానికి గురు శిక్ష మీరు వేయగలరా? పుట్టు ఫెల్ట్ విన్ను కాదు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, నీ నమ్మకాన్ని వాడి మీద పెట్టు. ఉద్యోగానికి విడిచిపెట్టి నువ్వు పారిపోవటం కాదు, పుట్టు ఫెల్ట్ విన్ను కాదు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, మనకి యజమాని ఉన్నాడు, నీకు నాకు జీవకోటికి పంచభూతాలకి ఖగోళానికి ఒక ప్రభువు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, వాడి మీద విశ్వాసాన్ని పెట్టు. పుట్టు ఫెయిత్ ఇన్ హిమ్, ఎవడవు ఆ యజమాని మీద, నీ యొక్క ఆ ప్రభువు మీద, ఈశ్వరుడి మీద నీ విశ్వాసాన్ని పెట్టు. అది నేర్చుకో, చేతనైతే సరే సరే, ఆ విశ్వాస నీ విశ్వాసాన్ని ఈశ్వరుడి మీద ఎలా పెట్టడమో నేర్చుకో. ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం కాదు ఇక్కడ కావలసింది. ఆ పుట్టు ఫెయిత్ ఇన్ గాడ్, ఇన్ కంట్రోల్, ఇన్ ఈశ్వర. అది కృష్ణుడు రెచ్చిపోయి చెప్తాడు, ఏంత పెద్ద ముఖం చేసేసుకుని పరమేశ్వరుడు వాసుదేవుడు. అడు కృష్ణుడు చెప్తాడు, ఒక మనిషి ఎంత దురాచారుడైనా పెద్ద ముఖం చేసేసుకుంటాడు. కృష్ణుడు ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు, ఒక మనిషి ఎంత దురాచారుడైనా వాడి మీద భగవంతుడు అనేవాడు ఒకడున్నాడనే విశ్వాసం అది సజీవమైందైతే, అది నిజమైతే ఆడ అందరికంటే ముందు బాగుపడతాడు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడనే సజీవమైన విశ్వాసం కనుక ఉంటే, ప్రభు అనేవాడు ఒకడున్నాడు, ఈ లోకానికి కర్త అనేవాడు ఒకడున్నాడు అనేటువంటి విశ్వాసం నిజమైతే వాడు దురాచారుడైనా, మేము భక్తులు, మేము భక్తులను చెప్పుకునే వాళ్ళకంటాడు ముందు బాగుపడతాడు, వాడు ముందు స్వర్గరాజ్యానికి అధిపతాడని ముఖం పెద్ద చేసుకుని అర్జునుడికి చెప్పాడు పరమేశ్వరుడు గీత. భగవాన్ అరవు 10 మందిని ప్రేమిస్తున్నావు అనుకో, ఉద్యోగం మానేసినట్టు మాత్రం చేత 100 మందిని ఏమైనా ప్రేమించగలవా? బట్టలు మార్చేసుకుని ఏమైనా 100 మందిని ప్రేమించగలవా? బట్టలు మార్చుకున్న 10 మందిని ప్రేమిస్తూ ఉంటావు, నీ తలకాయ అంతవరకు ఎదిగింది. బట్టలు మార్చుకునేందుకు మాత్రం నీ తలకాయలు ఎదిగిపోతాయి, పెద్దోళ్ళు అయిపోతాం మనం. మానవ జాతి మీద నీకున్న ప్రేమ విస్తృతం అవుతుంది అనుకో, నీకున్నప్పుడు చైతన్య స్థాయి పెరుగుతుంది అనుకో. ఉద్యోగం మానేయటం వల్ల మంచిది, ఉద్యోగం మానేస్తని అంటే నువ్వు నిజంగా నీకు జ్ఞానం కలుగుతుంది అనుకో, నిజంగా నీకు ప్రేమ విస్తృతం అవుతుంది అనుకో, ఇల్లు విడిచిపెట్టి పారిపోవాలి నువ్వు అనుకోకర్లేదు. బాగా పండిన పండు చెట్టు నుంచి ఎలా రాలిపోతుందో అలాగే నువ్వు సంసారం విడిచిపెట్టేస్తున్నావు, సంసారాన్ని విడిచిపెట్టక్కర్లేదు. నేనే సంసారాన్ని విడిచిపెట్టేసే అనుకున్నవాడు కూడా ఉండడు ఇంకా. ఏ నువ్వు పక్వానికి వచ్చినప్పుడు, నువ్వు బాగా ముగ్గినప్పుడు, నీ మనస్సు నిర్మలమైనప్పుడు, కొంతమందికి ఇల్లు మారాలనుకోండి, ఊరు మారాలనుకోండి, ఇంకోటి ఇంటికి వెళ్ళి నిద్రపోతే మీ నిద్ర పట్టదు వాళ్ళకి. అంటే ఇంట్లో కాదు దోమలు లేకపోతే నిద్ర పట్టొచ్చిందే అని మీరు అడగొచ్చు. ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనుకోండి, మనం దోమలు లేకపోతే దోమలు ఉండవు అక్కడ. ఒక దోమలు లేకపోతే గుడ్ నైట్ పెట్టారనుకోండి, దాన్ని గుడ్ నైట్ అంటున్నారు ఏదో. ఆ గుడ్ నైట్ పెట్టారనుకోండి, దోమలు లేకపోతే నిద్ర పట్టచ్చు, దోమలు లేకపోయినా పట్టదు. ఏం చేతి మీ తలంపులు అనేది దోమలు పట్టమేపో. ఈ లోపల దోమల కంటే బయట దోమలు మెరుగు. బయట దోమలు గుడ్ నైట్ పెడితే పోతాయి, ఈ లోపల దోమలు గుడ్ నైట్కి పోవాలి. అంటే నిద్ర పట్టదు. బయట దోమల కంటే లోపల దోమలే ప్రమాదం. ఈ లోపల లోపల వచ్చే తలంపులు ఇష్టాలు అయిష్టాలు ఉద్రేకాలు నిద్ర పట్టినవి. రాముడికి మీరు అందరూ అరణ్యవాసాన్ని వెళ్ళిపోక్కర్లేదు, ఆయన దేవ ప్రారంభంలో ఉంది కాబట్టి వెళ్ళాడు. భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను అన్ని ఉపయోగించుకుని జ్ఞానం సంపాదించండి. భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ అవి ఉపయోగించుకోకపోతే, అవి జ్ఞానం వాటి వల్ల మీకు జ్ఞానం రాకపోతే నిద్ర పట్టడం రాత్రి ఎలా ఉంటుందో, మీరు జ్ఞానం సంపాదించిన జీవితం కూడా అలాగే ఉంటుంది. బలవంతాన్ని పెట్టక్కర్లేదు. నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు ఉద్యోగం నిన్నే విడిచిపెట్టేస్తుంది. రామకృష్ణ పరమహంస గారి మాటలని రాసిన ఒక హెడ్ మాస్టర్ రాశారు, మహేంద్రనాథ్ గుప్త అంటారు ఆయన. ఆ మహేంద్రనాథ్ గుప్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన హై స్కూల్ హెడ్ మాస్టర్. అది స్కూలు ఇటు రామకృష్ణుడు, అది బడి ఇటు రామకృష్ణుడు. అది బడిలో చదువులు చెప్పేవాడు ఇటు రామకృష్ణుడు మాటలు రాసేవాడు. అది బడి ఇటు గురువు మహేంద్రనాథ్ గుప్త. ఇతరులు ఎవరైనా రాసినా రామకృష్ణుడు అంగీకరించేవాడు కదా, ఆయనే రాయమనేవాడు. ఎవరిని? మహేంద్రనాథ్ గుప్తుని. ఎప్పుడైనా వివేకానంద రావటానికి ప్రయత్నం, వేరే పని మీద వచ్చావు, వారి పని వారు చేయను. నువ్వు చెప్పటానికి వచ్చావు, వారు రాయటానికి వచ్చారు, వారి పని నువ్వు చేయొద్దు అనేవాడు. ఇంతకీ నీకు ఎందుకు చెబుతున్నాను, ఈ హెడ్ మాస్టర్ లాగా ఆయన హెడ్ మాస్టర్ కలకత్తాలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. ఉద్యోగం మానేద్దామా చేద్దాము, ఉద్యోగం మానేద్దామా చేద్దాం అలా లోపల అనుకునేవాడు ఎప్పుడైనా. కానీ ఉద్యోగం ఎప్పుడు విడిచిపెట్టలేదు, రామకృష్ణుడు కూడా ఎప్పుడు ఉద్యోగం విడిచిపెట్టమని చెప్పలేదు. ఆ టైం వస్తుంది ఎప్పుడు. ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు ఒకసారి స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. స్కూల్ ఇన్స్పెక్షన్కి వస్తే మాట్లాడుతూ విద్యాసాగరుడు ఏమన్నాడంటే, మీకు బడి కంటే చదువు కంటే రామకృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను మీకు అన్నాడు. కొంచెం అందులో హేళన కూడా ఉండేమో, బహుశా మీకు బడి కంటే చదువు కంటే మీకు రామకృష్ణుడు అంటే ఎక్కువ ప్రీతి అనుకుంటాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరనే మాట నాకు నచ్చలేదు, నేను చదువులు పెర్ఫెక్ట్గా చెబుతున్నాను, పిల్లల్ని ప్రశ్నలు అడగండి, వారు సరిగ్గా చెప్పకపోతేనే వాళ్ళకి న్యాయం చేయలేదని మీరు అనుకోవచ్చు, లోపల ఏదో పెట్టుకుని మీరు అడుగుతున్నారని నాకు అనిపిస్తుంది అని అప్పటికప్పుడు రాజని మళ్ళీ అక్కడ రాసిచ్చేశాడు. ఆయన అంతా ఆయన మానలేదు. ఎప్పుడైతే యజమాని అలా అన్నాడో, ఇది రామకృష్ణుడు యొక్క మాయ, ఇది రామకృష్ణుడు చేస్తున్నాడు, ఈయనకి అది మాట్లాడేది రామకృష్ణుడే, ఈయన ద్వారా మాట్లాడిస్తున్నాడు, రామకృష్ణుడు యొక్క మాయ, అది రామకృష్ణుడు చేసిన ప్రక్రియ. ఇప్పుడు ఆ రోజుతోటి అనుబంధం చెగిపోయింది, మన శరీర బంధం చెగిపోయినట్టు, ఆ ఉద్యోగ బంధం చెగిపోయింది. అలాగే రమణ మహర్షి గారు అరుణాచలం పేరు విన్నారు, కానీ అరుణాచలం రావాలనే సంకల్పం ఆయనంతటా ఆయనకు రాలేదు. అన్నగారు అన్నాడు రమణ మహర్షి, ఒక యోగిలాగే కనిపిస్తున్నావు, ఒక ఋషిలాగే కనిపిస్తున్నావు, పుస్తకం చూస్తే ఎదురుగుండా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు కళ్ళు మూసుకుని, నువ్వు నీకు ఇంటి కాడ పని ఏముంది, ఇంటి కడిగిన మనుషులతో నీకున్న అనుబంధం ఏంటి, నీకు సంబంధం ఏమిటి అని ఊరుకోవచ్చుండగా. అప్పుడు చివరి మాట అంటాడు, ఎక్కడికైనా పోరాగా అంటాడు తమ్ముడిని. అన్నగారు అంటాడు ఏమంటాడు, ఎక్కడికైనా పోరాగా అంటాడు. లోకంలో ఏదో కార్యం లోకానికి ఆయన దేహం ద్వారా ఉపాధి ద్వారా ఏదో పని నిర్వర్తించబడవలసి ఉంది, అది ఈశ్వరుడు ప్లానింగ్లో ఉండదు. ఎక్కడికైనా పోరాదా అంటున్నాడు. ఎక్కడికైనా పోరాదా అన్నది అన్నగారంలో ఈశ్వరుడు అన్నగారి చేత అనిపించాడు, అరుణాచరిస్తాడు అనిపించాడు. ఎక్కడికైనా పోరాదా అంటున్నాడు, ఆయన కోపం రాలేదు. నిజమే, మనకింటి కాడ పని ఉంది, ఎక్కడికైనా పోమంటున్నాడు, మరి ఎక్కడికి పోతాం అని ఎక్కడికి పోవాలి. ఈ అరుణాచలేశ్వరుడు లోపల ఉండి అరుణాచలం 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 అరుణాచలం, ఎక్కడికి పోతావు, ఇక్కడికి రా అరుణాచలం రా అరుణాచలం రా, లోపల హృదయంలోంచి ఎక్కడికి పోవాలనే ప్రశ్న, ఎక్కడికి పోవాలని అనుకుంటున్నాడు ఆయన. ఆయన బుద్ధితో అక్కడ ఆలోచించడం లేదు, బుద్ధి యొక్క నిర్ణయం కాదు, మనస్సు యొక్క నిర్ణయం కాదు, లోపల ఇంట్యూషన్, ఆ లోపలన్న జ్ఞానం, లోపలన్న చైతన్యం, లోపలన్న ఈశ్వరుడు ఆయన చెబుతున్నాడు, ఎక్కడికి పోతావు, అరుణాచలం 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 అరుణాచలం, స్ఫురణ వచ్చింది గెలిచాడు. అలాగే తులసీదాస్ గారికి ఆయనకి భార్య ఎంతో బాగా ఇష్టం, ఆ భార్య చేత అనిపించాడు రాముడు, నా మీద మీకెంత ప్రేమ ఉందో, నా మీద మీకెంత ఇష్టం ఉందో, నా మీద మీకెంత మమకారం ఉందో, అంత ప్రేమ అంత ఇష్టం రామచంద్ర రామ ప్రభువు మీద మీకుంటే ఈ పదికి భవిష్యత్తు తరించి ఉండేవారు. అప్పుడు వెంటనే అంత మమకారం ఉన్న తులసీదాసు భార్య మీద కోపం రాలేదు. ఆవిడ నోటంటే వచ్చే మాట నిజం, రాముడు పిలుస్తున్నాడు, ఇల్లు పొమ్మంటాను, రాముడు పిలుస్తున్నాడు, ఆ రోజు నేను ఇల్లు త్యాగం చేశాడు. అలాగే టైం రావాలి. ఉద్యోగస్తుడికి భగవాన్ చెప్పారు, నార్మల్ గా రాను. భగవాన్ ఏం చెప్తున్నారు, నేను సన్యాసిని, నేను గృహస్థుని, ఈ పడవదులు ఏం సన్యాసిని, ఏం గృహస్థుని, నేను తెల్లబట్టలు కట్టుకున్నాను, నేను ఎర్రబట్టలు కట్టుకున్నాను, నేను మాదేపట్నం ఉన్నాను, నేను దేవమరణం ఉన్నాను, ఈ గొడవదులే అయ్యా, నేను బుడగని, నేను కెరటాన్ని, నేను పెద్దవాణ్ణి, నేను చిన్నవాణ్ణి, వారికంటే నేను తక్కువవాణ్ణి, వీరికంటే పెద్దవాణ్ణి, ఈ మాటలన్నీ వదిలే, ఎన్ని ద్వైత ప్రపంచానికి సంబంధించినవి. దీనివల్ల నీకు వస్తువు అనుభవంలోకి రాదు. ఇటువంటి తలంపులను నిన్ను వెంటాడకూడదు కదా. తలంపులన్నీ మనసులో ఉన్నాయి. ఇల్లంతా కాలిపోతే ఇంట్లోని ఎలకలు కూడా కాలిపోతాయి. అలాగే మనసు నశిస్తే మనసులోని తలంపులు కూడా నశిస్తాయి. నువ్వు బట్టలు మార్చుకోవచ్చు, ఇల్లు మార్చుకోవచ్చు, మాదేపట్నం పారిపోయి కాశీ వెళ్ళొచ్చు. కాశీలో దండాన ఎందుకు ఇరిగేషన్ కెనాలండి మాదేపట్నంలో? ఇక్కడ పెనిటీలు కనిపిస్తున్నాయి, అక్కడ మేళ్ళు కనిపిస్తున్నాయి. దృశ్యాలు మారతాయంటే పరిసరాలు మారతాయి, దృశ్యాలు మారతాయి. నీ మమకారం ఎక్కడ పోతుంది, నీ అహంకారం ఎక్కడ పోతుంది, నీ మనసు ఎక్కడికైనా నీ కూడా వస్తుంది. ఇక్కడే కాదు, నీ దేహం చనిపోయిన తర్వాత కూడా నీ మనసు నీ కూడా వస్తుంది. అన్ని తలంపులకి దేహము నేననే బుద్ధే కారణం. మీరు శాస్త్రం పక్కన పెట్టింది, నేను చెప్పిన మాటలు కూడా మీరు పక్కన పెట్టండి. నీకు ఏ తలంపు రానివ్వండి, ఏ ఆలోచన రానివ్వండి. ఈ తలంపు నాకు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తానని మీరు ఆలోచిస్తుంటే, దాన్ని విశ్లేషణ చేస్తుంటే, దాన్ని పరిశోధిస్తుంటే, దాన్ని పరిశీలిస్తుంటే, చివరికి మీ దేహమే కారణం ఆ తలంపు రావటానికి కారణం. భగవాన్ చెప్పారు ఒక చోట, ఈ లోకంలో ఉన్న అనేక భోగాలు ఉన్నాయి. లోకంలో ఉన్న భోగాలు ఎటువంటివి అంటే, చెప్పడంలో ఏదైనా మంచి మాడు పని తిన్నామనుకో, ఆ మాడి పండుగ చిన్న చెప్పి ఎంజాయ్ చేస్తావు. మాడి పండుగ బాగుంది బాగుంది, చిన్నగా ఉంది చిన్నగా ఉంది అనుకుంటావు. ఆ మాడి పండు చిన్నగా ఉంది అని స్వప్నం ఏమైనా 10 గంటలు ఉండదు, తర్వాత 1/2 గంటకు గంటగా నీకు వెనుక వచ్చేస్తుంది. ఆహా, మామిడి పండు ఎంత బాగుంది తిన్నామని ఆ మామిడి పండు భోగం లేదు, నీ మనస్సు ఏమైనా ఉంటుందా? ఆ మామిడి పండు నీకు వెనుక వచ్చాక మామిడి పండు చాలా బాగుంది, రసం బాగుంది ఉన్నమాట నిజంగా వచ్చి నీకు ఆ స్వప్నంలో. కానీ వెనుక వచ్చాక ఆ భోగం మీద నీకేమైనా ఇష్టం ఉంటుందా, ఆ ప్రీతి ఉంటుందా? ఏం చెప్పి భోగం నిజం కాదని నీకు తెలిసింది. అంటే ఆ భోగం మీద నీకు మనస్సు అంటే వెళ్ళగలదు అయ్యా లోకంలో అనిపించి భోగాలన్నీ అటువంటివి. ఎవరికి వెనుకలోకి వచ్చిన వాడు గ్రేట్ వేకింగ్ లేకపోతే ఎన్ని తలంపులు రాని, ఎన్ని ఆలోచనలు రాని, ఎన్ని కోరికలు రాని, దేహము నేననే తలంపే కేంద్రం అవుతుంది. ఎన్ని ఆలోచనలు వచ్చినా కోటి ఆలోచనలు వచ్చాయి. దేహము నేనే తలంపే నిర్ణయిస్తున్నాడు మిత్రుడు శత్రువుని. దేహము నేనే తలంపును సాటిస్ఫై చేస్తాడు మిత్రుడు. ఆ దేహము నేనే తలంపును ఆడు సాటిస్ఫై చేయడం నాడు శత్రువు. ఇక్కడ భగవాన్ ఎంత దూరం వెళ్ళిపోతున్నాడో చూడండి. అంచేత ఈ దేహమునేనని అభిమానం, దేహమునేనని మొదటి తలంపు, దేహమునే ప్రథమ తలంపును విడిచిపెట్టడమే నిజమైన సన్యాసం అయ్యా. సన్యాసం అంటే నిజమైన సన్యాసం ఏంటంటే, అసలు దేహం మీద బట్టలు మార్చడం కాదు, దేహాన్ని మార్చడం కాదు, దేహము లేనని తలంపుని త్యాగం చేయటం, ఆ దేహబుద్ధిని శవబుద్ధిని విడిచిపెట్టడం, అది నిజమైన సన్యాసం. ఆ దేహమునే తలంపు పోతే నేత తలంపులు వాడంతటి అయిపోతాయి. ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టం, అదే యజ్ఞం, అదే యాగం, అదే యజ్ఞం, అదే యోగం, అదే తపస్సు, అదే జ్ఞానం, అదే త్యాగం, అన్నీ అదేనవయ్యా. బట్టలు మార్చుకున్నంత మాత్రం చేసి నీ మనస్సుని విడిచిపెడుతుందే, ఎక్కడికైనా నీ మనస్సు కూడా వస్తుంది కదా, అందులోంచి విడుదల పొందాలి కదా. ఆ మూలతలంపే కదా మనస్సు, ఆ మూలతలంపుని విడిచిపెట్టడం, ఆ మూలతలంపు మూలంలోంచి నువ్వు బయటపడటం నిజమైన సన్యాసం. అంటే నువ్వు మానసిక ఎవరో బాధ పెంచుకోకు. ఇంట్లోంచి పారిపోయే ఆశ్రమానికి ఆశ్రమంలో కూడా నేను ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు టైంకి అన్ని సదుపాయాలు ఉన్నప్పుడే నువ్వు అభ్యాసం చేసుకోలేనప్పుడు, అవకాశాలు లేనప్పుడు నువ్వు ఇంకా అభ్యాసం ఏం చేస్తావు? లోపల నుంచి ఆ శ్రద్ధ రావాలి, కానీ బాధ్యులైన ఆటంకాలు నేను ఆపు చేయడం అవసరం. ఇవన్నీ నువ్వు మనసు కల్పిస్తుంది, ఇల్లు ఇంటికాంచి పారిపోతే ఏదో ఎక్కడ ఏదో వచ్చేస్తున్నాను. నువ్వు పరిష్కరించుకోవాల్సింది నీ మనస్సుని. రాబోయే జన్మలో కూడా నీ మనస్సుని కూడా, నీ మనసులో ఎన్ని వికారాలు అయితే ఇప్పుడు ఉన్నాయో అన్ని వికారాలు భవిష్యత్ జన్మలో వస్తాయి. ఈ జన్మలో నువ్వు కృషి చేసి అందులోంచి విడుదల పొందకపోతేను. భగవాన్ ఏమంటున్నారంటే, ఉద్యోగం మానేసిపోయినా నీ మనసు కూడా ఉంటుంది, ఉద్యోగం చేస్తున్నా నీ మనస్సుని కూడా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉన్న మనస్సు ఉంటుంది, బయటకు పారిపోయినా మనసు ఉంటుంది. ఒక అడవిలోకి పారిపోతాం అనుకో, ఎక్కడికైనా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి ఎవరి మనుషులు ఎక్కడే కనపడకుండా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాం అనుకో, అక్కడ మనసు వస్తుంది. అని చేత నువ్వు ఇంట్లో ఉన్నా నీ మనసును జయించాలి, అడవిలోకి వెళ్ళినా నువ్వు మనసును జయించాలి, ఆశ్రమానికి వెళ్ళినా నువ్వు మనసును జయించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనసును ఓవర్కమ్ చేయాలి, అది ముఖ్యం. అది జ్ఞాపకం పెట్టుకున్నావు, ఆ మనసు అనేది నీ సమస్య.
ఆ సమస్య నువ్వే పరిష్కారం చేసుకోవాలి,
మనస్సును ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మనం గడప ఎలా దాడతాం, గడప మన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు గడప ఎలా దాడతాం, నీ మనస్సు అనే గడపను అలా దాటాలి. సమస్యలనే మనస్సులో ఉన్నది, అది మనసును దాటితే ఇంకా నీకు ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేదు. ఎవడైతే మనసును ఓవర్కమ్ చేశాడో, ఎవడైతే మనసును అధిగమించాడో, వాడిని ఈశ్వర స్వాధీనం చేసుకుంటాడు. ఈ పుస్తకాలు నా చేతులు ఎలా ఉండవు, ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను, ఎవరైతే మనసును అధిగమించాడో వాడి శరీరాన్ని, వాడి వాక్కుని, వాడి మనస్సు ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. ఈశ్వరుడు చేతిలో పనిమట్టిగా ఉంటుంది. అంటే వాడు ఎవరిని మాట్లాడితే ఈశ్వరుని వాక్కు, వాడికి సొంత మాట అంటూ ఉండదు. అంటే ఒక జ్ఞానిని, ఒక మహాజ్ఞానిలో, ఒక స్థితప్రజ్ఞంలో, ఆ గుణాతీతుల్లో మనం ఈశ్వరుని చూడవచ్చు. బ్రహ్మచర్యం ఆచరణకి మాత్రమే ఇది జ్ఞానం వచ్చేస్తున్నాను అనుకోకు. సన్యాసం తీసుకున్నాను కాబట్టి, ఎర్రబట్టలు కట్టుకున్నాను కాబట్టి ఇది జ్ఞానం వచ్చేస్తున్నాను అనుకోకు. నీ మనసు అధిగమించాలి. ఆ దేహము నేననే బుద్ధిని, ఆ దేహ బుద్ధిని, శవ బుద్ధిని, దేహము నేనే నా ప్రధాన తలంపుని, దేహంతో పాదాక్ష్యాన్ని తగ్గించుకో, రాంగ్ ఐడెంటిఫికేషన్. అంటే నువ్వు కాని, నువ్వు ఏదైతే అవునో దాంతో నీకు తాదాక్ష్యం లేదు, నువ్వు కాని దానితో నీకు తాదాక్ష్యం ఉంది, అది నీ కాని దానితో తాదాక్ష్యాన్ని తొలగించుకోవాలి. అదే సన్యాసం, అదే త్యాగం. త్యాగం అంటే నీ చేతిలో ఉన్న అరటి పండుగో ఎవరి చేతిలో పెడుతుంది అది త్యాగం కాదవయ్యా. దేహంతో నీకున్న అభిమానాన్ని త్యాగం చేయాలి, నువ్వు కాని దానితో నీకున్న అభిమానాన్ని త్యాగం చేయాలి, అది నిజమైన సన్యాసం. అందుకే నీకంటే వేరుగా ఉన్న ఒక వస్తువు ఎవరికి ఇచ్చినట్టు మాత్రం చదివితే పెద్ద త్యాగం కాదు. నువ్వు దేని, నువ్వు ఏదైతే కాదో అది నువ్వు అనుకుంటున్నావు, దాన్ని విడిచిపెట్టడం చాలు. అదే సన్యాసం, అదే యజ్ఞం, అదే యోగం, అన్నీ అదేనవయ్యా. అదే పూజ, అదే జపం, అదే మంత్రం, అన్నీ అదే, అదే సర్వస్వం. మీ భగవాన్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఒకసారి మీ ఈ పరిసరాలు బాగోలేదని ఎక్కడికైనా పారిపోతే అక్కడ వెళ్ళాక తెలుస్తుంది ఈ పరిసరాలే బాగున్నాయని. ఈ జన్మలో భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, ఈ జన్మలో ఇంక ఈ జన్మలో సాధన ఏం చేస్తాం, వచ్చి జన్మలో చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఈ జన్మ, అప్పుడు వచ్చి జన్మలో అనిపించవచ్చు, గత జన్మే బాగుంది మనం సాధన చేసుకోవడం కదా, టైం అంతా వేస్ట్ చేసుకున్నాం అనిపించవచ్చు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మీరు ఏదో సాధన నేను సాగుతాను అనుకోండి, ఈ పరిస్థితులు మారిపోయి వెళ్ళిపోతే ఇంకో పరిసరాలు గడిపోతే సాధన గొప్పగా జరిగిపోతుంది అనుకోకండి. ఎంతకంటే దారుణంగా ఉండొచ్చు అక్కడ పరిసరాలు. అంటే చేతికొచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఈ జన్మను వదిలేసి వచ్చి జన్మలో చేసుకుందాం, వచ్చి జన్మలో చేసుకుందాం అంటే ఆ జన్మలో అనిపించవచ్చు, పూర్వ జన్మలోనే మనకు అవకాశాలు బాగున్నాయి అప్పుడు చేసుకుని, ఈ జన్మలో మరీ ఘోరంగా ఉన్నాయి అవకాశాలు, చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు లేవని. అంటే వర్తమాన కాలాన్ని విడిచిపెట్టద్దు. వర్తమాన కాలాన్ని విడిచిపెట్టకుండా మీరు చేసుకునే పని మీరు ఏదో చేసుకుంటూ, మనకి ఆ దేహం మెయింటైన్ అవ్వడం కోసం, బాడీ మెయింటైన్ అవ్వడం కోసం మరి డ్యూటీ ఏదో మనం జాగ్రత్తగా నిర్వర్తిస్తూ మిగతా కాలాన్నంతా కూడా అమృతానుభవం పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. పైన ఇంకోటి అన్నారు భగవాన్, అదే నిజమైన పని అన్నారు. ఏది నువ్వు ఇంటికాడు చేసుకునే పనులు, నీ పుట్ట కోసం నువ్వు చేసుకునే పనులు, నీ దేహం ఎంత నిజమో లోకం ఎంత నిజమో అవి కూడా అంతే నిజమా. పని నిజమే, ఎంత నిజమంటే ఆ లోకం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, ఆ పని కూడా అంతే నిజం. కానీ నువ్వు అమృతానుభవం పొందటానికి చేసే ప్రయత్నం అది నిజమైన పని. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల శుద్ధమైన మనస్సుకి శుద్ధమైన వాక్కు కదా అరుణాచలేశ్వరాన్ని అందేది. పవిత్రమైన మనస్సుకి పవిత్రమైన వాక్కు, వాక్కు కదా నువ్వు దొరికేది, నువ్వు లభ్యమయ్యేది, నీ పాదాలు లభించేది. ఆ స్టేటస్ నాకు తీసుకొచ్చి, ఏదో పవిత్రమైన వాక్కు, పవిత్రమైన మనస్సు, అలా స్టేటస్ నాకు లేకపోతే ఆ స్టేటస్ తీసుకొచ్చి నీ ఐక్యం చేసుకో. నా మాటలన్నీ పాలు లేకుండా తేనె లేకుండా, నా మాటలన్నీ నీళ్ళు లేకుంటాయి. అట్లా మనం వాళ్ళు చెప్తాడు, నువ్వు పూర్వం పాలు తాగావు, తేనె తాగావు, పాలు తాగిన నోటితోటి, బ్రూ కాఫీ తాగిన నోటితోటి, తేనె తాగిన నోటితోటి వెంటనే మంచిని నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో, నా మాటలు కూడా నీకు అలాగే ఉంటాయి. పెద్ద పెద్దవాళ్ళు మాణిక్య వాచకరు అటువంటి వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు నాకంటే పూర్వం అరుణాచలం వచ్చి నీ మీద స్తోత్రాలు చెప్తారు. అన్ని పాలు లాంటివి, తేనె లాంటివి, బ్రూ కాఫీ లాంటివి. ఆ బ్రూ కాఫీ తేనె లాంటి మాటలు నేను చెప్పలేను. మాణిక్య వాచకరికి ఉన్నంత కవితా శక్తి నాకు లేదు. నాకు కవిత్వం ఎంత ఉంటే మంచినీళ్ళ మామూలు వాటర్ లాగా ఉంటుంది నా కవిత్వం. అంచేత నువ్వు పాలు తాగిన తర్వాత నీ నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో, నా కవిత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే ఇది పట్టించుకోవద్దు, నా హృదయాన్ని చూడు. కవిత్వం పెద్ద కవిత్వం మరి నేను చెప్పలేను. మంచినీళ్ళు ఇచ్చినా ప్రీతితో ఇస్తున్నాను, ఇష్టంతో ఇస్తున్నాను. ఒకవేళ నీకు బ్రూ కాఫీ ఇవ్వలేకపోయినా మంచినీళ్ళే ఇస్తున్నాను కదా పోని. ఇది సాకుగా, ఏదో సాకు ఉండాలి కదా నన్ను తరింపజేయటానికి, ఇది సాకుగా పెట్టుకుని నన్ను తరింపజేయి. ఏంటి వాడు గురువు కాసి ఇచ్చాడు వీడు మంచినీళ్ళు ఇస్తున్నాడు అని వాళ్ళు అనుకోవద్దు. మరి అంతకంటే నాకు చేత కాదు, మాణిక్య వాచికల్లా నేను ఎక్కడ చెప్పగలను ప్రభుత్వం. అయితే నేను ఇచ్చిన మంచినీళ్ళే కాశీ అని భావించి, ఇదే అమృతం అని భావించి, ఇదే తేనెని భావించి నన్ను తరింపజేయడు అరుణాచలేశ్వరుడు. ఈ నోటికి ఎటో లేకపోయినా నన్ను తరింపదని అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏడుము అరుణాచల ఒకడవో నిన్ను మాయమనవించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల అంటే అంతా ఒకటే. ఆ సముద్రమే బుడగల కింద కనిపిస్తుంది, ఆ సముద్రమే నీరు కింద కనిపిస్తుంది, ఆ సముద్రమే కెరటాల కనిపిస్తుంది. బ్రహ్మమే రూపాల కింద, నామాల కింద, లోకం కింద, పంచభూతాల కింద, నక్షత్రాల కింద, సూర్యుడి కింద, చంద్రుడి కింద బ్రహ్మమే కనిపిస్తుంది. ఉన్నది ఒకటేనయ్యా, ఒకేలా కనిపిస్తానంటే ఇదంతా కనిపించేదే కానీ నిజం కాదు. కనిపించక వేరు నిజం వేరు, కనిపిస్తానంటే ఉన్నది నువ్వు అక్కడ. ఒకడవవు నిన్ను మాయమనవించి, ఒకడవవు నిన్ను మాయమనవించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల. ఒకడవవు నిన్ను మాయమనవించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల. నువ్వు ఒకటే నిజం, మరి మిగతా అంటే ఇది కనిపిస్తుంది. ఇదంతా నీ మాయ, ఇదంతా నీ లీల, ఇదంతా నీ స్వప్నం, నీదంతా నీ ఆట. ఉన్నది నువ్వు ఒక్కడే నువ్వయ్యా, ఇదంతా ఉరికి ఆట, ఇదంతా లీల, ఇదంతా మాయ. ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తిండిని తిండిని నిన్ను చేరి తిని తిన నానేను చిన నానేను శాంతమైపోవును అరుణాచల. తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోవును అరుణాచల. అంటే అశాంతి ఆ దేహగతమైన నేను రూపంలో ఉంది, అశాంతి లోపల ఉంది బయట లేదు, అది దేహగతమైన నేను రూపంలో ఉంది. అది పోతే శాంతి కలుగుతుంది. ఏదైతే అశాంతికి కారణము అది నీ దగ్గరికి వచ్చింది, నువ్వు అది భుజించేస్తే నా పేడ వదులుతుంది. నీకు ఆకలి తీరుతుంది, నాకు పేడ వదులుతుంది. అశాంతికి కారణం బయట లేదు, లోపలే ఉంది. అది ఎలా ఉంది? దేహగతమైన నేను రూపంలో ఉంది. అది నీ దగ్గరికి వచ్చింది, అది నువ్వు భుజించేస్తే నీకు ఆకలి తీరుతుంది, నాకు పేడ వదులుతుంది. అంటే అశాంతి కారణం పోతే ఇంకా శాంతి నిద్రెత్తుంది, దుఃఖ కారణం పోతే ఇంకా సుఖం నిద్రెత్తుంది. తిండిని నిన్ను చేరి తిని చిన నానేను శాంతమైపోవును అరుణాచల. మంది ఓం అంటారు, ఓం ఓం అని ఒకరు ఓం ఓం అని పిలుస్తారు. ప్రతిదానికి ఓం 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 అంట పరబ్రహ్మం ఓం. ఏ పని మొదలు పెట్టినా ఓంకారంతో మొదలు పెట్టమని ఓం ఓం ఓం. మీరు ఎవరైనా దయచేయండి అంటాం అనుకుని కొంతమంది వారు ఓం అంటారు, అంటే వస్తున్నారని ఓం ఓం. అంటే ప్రతిదానికి ఓంకారంతో మనకు సమాధానం చెప్తారు, అది పరబ్రహ్మాన్ని గుర్తు. ఓం 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 శాంతి శాంతి శాంతి. అంటే కొంతమంది నారాయణ జపం ఎలా చేస్తారు, మరి శివ జపం ఎలా, శివనామం ఎలా చేస్తారు, ఓంకారమే కొంతమంది చేస్తారు. అదే జపం కింద ఓంకారంగా చేస్తారు. ఓ